आप्यायन्तु ममांगानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथोबलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः। ఈరోజు రెండవ అధ్యాయానికి సారాంశం చెప్తాను. ఈ రెండవ అధ్యాయము ఉపాసనల గురించి చెప్తున్నది. ఉపాసనలు రెండు విధములు అని. ఇందులో కర్మాంగ ఉపాసనలు, స్వతంత్ర ఉపాసనలు అని మనం ఉపోద్ఘాతంలో చెప్పాను. ఉపాసనలు రెండు విధములు. మొదటి ఉపాసనలు కర్మాంగ ఉపాసనలు అంటాం. రెండవ ఉపాసనని స్వతంత్ర ఉపాసన అని అంటాం. ఈ రెండవ అధ్యాయం కర్మాంగ ఉపాసనల గురించి మాట్లాడుతున్నది. ఈ రెండవ అధ్యాయం కర్మాంగ ఉపాసనల గురించి చెప్తున్నది. మూడవ అధ్యాయం స్వతంత్ర ఉపాసనల గురించి చెప్తుంది. కర్మాంగ ఉపాసనలు స్వతంత్రంగా ఫలాన్ని ఇవ్వలేవు. కర్మాంగ ఉపాసనలు స్వతంత్రంగా ఫలాన్ని ఇవ్వలేవు. స్వతంత్ర ఉపాసనలే స్వతంత్రంగా ఫలాన్ని ఇస్తాయి. అది తేడా. కర్మాంగ ఉపాసనలకి స్వతంత్ర ఉపాసనలకి తేడా. మూడవ అధ్యాయంలో స్వతంత్ర ఉపాసనలు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఒక స్వతంత్ర ఉపాసనని ఉపనిషత్తు చెప్తున్నది. ఈ అధ్యాయంలో కూడా ప్రధానంగా కర్మాంగ ఉపాసనలే చెప్పబడినాయి, కానీ ఒక్క స్వతంత్ర ఉపాసన చెప్తుంది. అది మూడో అధ్యాయం రావాల్సింది, పొరపాటున రెండో అధ్యాయంలోకి వచ్చింది అని మనం అనుకుంటాం. ఎందుకు చెప్పింది ఉపనిషత్తు అని చెప్పి మనం అడగలేము. కనుక మనం వినడమే ఉపనిషత్తు చెప్పిన దాన్ని. మొత్తం 24 భాగాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో, 24 ఖండాలు. చతుర్వింశతి ఖండాహ అంటారు. చతుర్వింశతి అంటే 24, వింశతి అంటే 20, చతుర్ అంటే 4. 20+4 ఎన్ని? 24. చతుర్వింశతి ఖండాహ. మొత్తం 82 మంత్రాలు ఉన్నాయి ఇందులో. ఈ అధ్యాయంలో 5 విషయాలు ముఖ్యంగా చెప్పబడినాయి. ఆ 5 విషయాలు ఏమిటి అని చెప్పిన తర్వాత నేను ఈ కర్మాంగ ఉపాసనలు ఏమిటి ఎలా అనే విషయానికి వస్తాం. ముందు 5 విషయాలు చూస్తాం ఏం చెప్పింది ఈ అధ్యాయం అనేది. మొదటి సామ ఉపాసన అని ఉపనిషత్తు పరిచయం చేస్తున్నది. మొదటి ఉపాసన సామ ఉపాసన. ఈ సామ ఉపాసన అంటే ఏమిటి అన్నది అది మొదటి విషయం. సామ అంటే సాధు అని అర్థం. సామ అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే సమంగా ఉండేది సామం. సమత్వం, సమంగా ఉండడం అంటే మనం ఎప్పుడైతే ఏదైతే చూస్తామో, ఎవరెవరితో మాట్లాడతామో, ఏదైతే తింటామో, ఏదైతే వింటామో, అన్నీ కూడా మంచిదే 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 అంటూ ఉండాలి. ఆ భావన, దాన్ని సామ అంటారు. సాధు పుష్పం ఎలా ఉంది? బాగానే ఉంది అనకూడదు, బాగుంది అనాలి. సాధు సామ అని అర్థం. సమత్వం సామ. భోజనం చేస్తే ఎలా ఉందంటే బాగుంది అనాలి. అట్లనమాట. ఆయన ఎట్లా ఉంటాడు? ఆయన బాగుంటాడు. అలా ప్రతి దానికి చక్కగా ఉంది, బాగుంది అని అనాలి. మరి బాగలేకపోతే అది చూడవాకు. అటువైపు సాధు అయిన దాన్ని మాత్రమే, అంటే సాధు అంటే మంచిగా ఉన్నదాన్ని మాత్రమే స్వీకరించు. స్కూల్లో పనిచేస్తున్నప్పుడు 40 మంది పిల్లలు ఉండేవాడు క్లాస్ రూమ్లో. పిల్లలకి చెప్పేదాన్ని ఒక్కొక్కరు, ఒక్కొక్క విద్యార్థి మిగతా స్టూడెంట్స్ దగ్గర ఉన్న ఒక్కొక్క మంచి గుణాన్ని గురించి రాయమనేదాన్ని. వాళ్ళల్లో నీకేం నచ్చింది మంచి గుణం రాయి. అప్పుడు తెలియదు ఈ సామ ఉపాసన అని నాకు. ఎందుకంటే అందరిలో మంచినే చూస్తుంటే మనం మంచివాళ్ళం అయిపోతాం. యుధిష్ఠిరుడిలాగా ధర్మరాజు అందరిలో మంచినే చూసేవాడు, అందుకని మంచివాడైనాడు. దుర్యోధనుడు అందరిలో చెడునే చూసేవాడు, చెడ్డవాడైపోయినాడు. కనుక సామ సమంగా ఉన్నది, చక్కగా ఉన్నది, చక్కగా ఉన్నది. ఎలా పాడారు ఆయన అంటే చాలా బాగా పాడారండి అన్నాడు. ఏదో పెద్ద మనకు సంగీతం రాపోయినా ఎందుకు వాళ్ళని నిందించడం మనం, ఏదో సంగీతం వచ్చిన వాడలాగా. కనుక మనిషి తప్పు పట్టడం చాలా తేలిక, ఒక విషయంలో తప్పు పట్టడం చాలా తేలిక. ఒక విషయంలో మంచిని గ్రహించడానికి మనకెంతో సంస్కారం కావాలి. అది ఉపాసనగా భావించి చేస్తే మనం ముందు అడుగు వేస్తాం వేదాంతానికి. అందుకని 6వ అధ్యాయం అర్థం కావడానికి ఇక్కడ 2వ అధ్యాయంలో మన మనస్సుని తయారు చేస్తున్నది ఉపనిషత్తు. నీ మనస్సును ఇలా తయారు చేసుకో అని. సామ అనుకూలమైనది, అనుకూలంగా ఉందా? రైలు ఎట్లా ఉంది, కంపార్ట్మెంట్ బాగుందనాలి, అనుకూలంగా ఉన్నది. తినే పదార్థాలు మధురంగా ఉన్నాయి, అనుసరించదగినట్లుగా ఉన్నాయి. అలా చూడడం అలవాటు చేసుకోవాలి. చాలా కష్టం, చెప్పడం తేలిక, కానీ ఆచరిస్తే మనిషి మనీషి అవుతాడు. మనిషి మనీషి అంటే జ్ఞాని అవుతాడు అని అర్థం. ఈ సృష్టిలో అలా చూడాలి. అందుకని శరీరంలో కూడా అవయవాలు చక్కగా పనిచేస్తుంటే ధాతుత్వం అంటారు, ధాతు సమత్వం. ధాతు సమత్వం అంటారు, శరీరం అన్నీ బాగా పనిచేస్తూ ఉంటే చూసారు సమంగా పనిచేస్తున్నాయి అంటాం, దాన్ని ధాతు సమత్వం అంటారు. లేకపోతే ఆరోగ్యం అంటారు. ఆరోగ్యం బాగున్నది అంటే ఏమిటి, అన్ని చక్కగా పనిచేస్తుంటేనే కదా, అన్ని విటమిన్లు కార్బోహైడ్రేట్లు అన్ని సమంగా పనిచేస్తూ ఉంటే, సమంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఇక్కడ కూడా మనం అన్నీ సమంగా చూస్తూ ఉంటే మానసికమైన ఆరోగ్యం వస్తుంది మనిషికి. ఇది చిన్నపిల్లలలో పెంచాలి అంటే, చిన్నప్పుడే పెంచామంటే ఇంకా వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళకి తిరుగే లేదు. మనకు తెలిసేటప్పటికి మనం ముసలవాళ్ళం అయిపోయినాం. వాళ్ళకి చెప్పి వాళ్ళకి అలవాటు చేయగలిగితే మంచినే చూడటం మొదలుపెట్టి ఈ రోజు నుంచి అట్లీస్ట్. మనుషుల్లోనే కాదు, వస్తువుల్లో కూడా బాగుంది, 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 చక్కగా ఉంది, అనుకూలంగా ఉంది, సాధు అని చెప్పడం నేర్చుకోవాలి, భావించాలి. చెప్పడమే కాదు, మనస్సులో అనుకోవాలి, వాక్కులో ఉండాలి. దాన్ని మనం ఆ వ్యక్తిని పలకరించేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఆ వస్తువుని వ్యవహారం చేసేటప్పుడు అదే ఉద్దేశంతో చేస్తే మనకు మంచిది. ఇది సామ అంటే ఇలా చెయ్యమని ఉపనిషత్తు మనకు సలహా ఇస్తున్నది. సమత్వం అంటారు. అటువంటి సామం మీద ధ్యానం చేయాలి. ఉపాసన అంటే ధ్యానం. అన్నీ అందంగానే ఉన్నాయి అన్నారు. అప్పుడు అబ్బాయి నచ్చకపోవడం, అమ్మాయి నచ్చకపోవడం ఉండదు, అంతా భగవంతుడు సృష్టే కదా, ఏముంది, అందంగా ఉన్నాయి అని చెప్పి అనుకోవడం, సమంగా ఉన్నాయి. ఈ దృష్టితో మనం ఉపాసన చెయ్యాలి. అంతేకాదు సామ అనేది వేదమునకు పేరు. సామ వేదం కదా, వేదానికి పేరు. ఉపాసకుడు ఈ ఇలా ఒక్కొక్క ఉపాసనకి ఫలం చెప్పబడింది శాస్త్రంలో. ఉపాసకుడు అన్నింటికీ అన్నింటినీ పవిత్ర భావంతో, బాగున్నది అనే భావనతో, పవిత్ర భావంతో చూస్తాడు ఉపాసన చేసేవాడు. ఈ ప్రపంచంలో అంతా కూడా బాగున్నది అన్నాడు. ఈరోజు పేపర్లో న్యూస్ మీరు చదివారో లేదో, అదేదో ఒక జలచరం, వేల్ అంటారు దాన్ని, ఏదో వేల్ వేల్, అదేదో దేశంలో, అది వాంతి చేసుకుందట. అది వాంతి చేసుకునేటప్పుడు దుర్గంధం వస్తుందట. ఆ వచ్చిన తర్వాత కొంతసేపటికి అది ఘనీభవిస్తుందట, ఆ వాంతి చేసుకున్నది. ఘనీభవించి అది గట్టిగా అయిపోయి పరిమళాన్ని ఇస్తుందట. తర్వాత మంచి సువాసన వస్తుందట దాన్ని వాంతి చేసుకున్న పదార్థంలో నుంచి. అందుకని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తుంటారట దాన్ని. అది ఆ వాంతి చేసుకున్న పదార్థాన్ని చదువుతుంటే ఆ న్యూస్ విచిత్రంగా ఉంది, ఎప్పుడు వినలా మనం. అది గట్టి పదార్థంగా ఉన్నది, వాంతి చేసుకున్న పదార్థం, అట్లా నీళ్ల మీద తేలుతున్నదట. అది ఎంత విలువ తెలుసా, 17 కోట్లుట. 17 కోట్లు అంటే ఆ పదార్థాన్ని కనుక అమ్ముకుంటే, అంటే జనం తింటారన్నమాట కొంతమంది, అందులో అన్ని మినరల్స్ ఉన్నాయిట. ఎందుకంటే లోపల నుంచి వచ్చిన పదార్థమే కదా అది. అది తిని జీర్ణం చేసుకున్న తర్వాత కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి అందులో. ఆ వాంతి చేసుకున్న దాన్ని, ఘనీభవించిన దాన్ని పరిమళం వస్తుందట. అది దాన్ని అమ్ముకుంటే 17 కోట్లు వస్తుందట. 3 చేపలు పట్టే వాళ్ళకి ఆనందము ఆనందం. ఇది మాకు దొరికింది, ఇది అమ్ముకుంటే అని. ఇప్పుడు ఏది సాధువు కాదంటారు, ఏది పవిత్రం కాదంటారు. కరెక్ట్గా ఎగ్జాంపుల్ చూసారు ఎట్లా వచ్చిందో మనకు. భగవంతుడు ఎట్లా పంపిస్తుంటాడు అన్నమాట. ఏది పవిత్రం కాదు, అన్నీ పవిత్రమే. ఇది పరమేశ్వరుడి సృష్టిలో అన్ని పవిత్రమే. మనం పవిత్రంగా చూడడం నేర్చుకోవాలి. అది విశ్వరూప దర్శనంలో మనం నేర్చుకున్నాం భగవద్గీతలో ఆ విధంగా. కనుక ఈ సృష్టి అంతా కూడా ఒక క్రమ పద్ధతిలోనే ఉన్నది. భగవంతుడు ఎందుకు ఇలా సృష్టి చేశాడు, ఆ వ్యక్తి ఎందుకు ఇలా, మన జీవితం అంతా కూడా చిన్నప్పటి నుంచి ఆయన ఎందుకు ఇలా ఉన్నాడు, ఈవిడ ఎందుకు ఇలా మాట్లాడింది, అది ఎందుకు ఇట్లా జరిగింది, ఇది ఎందుకు అట్లా జరిగింది అనే దాంట్లోనే మన సమయం అంతా, మన శక్తి అంతా పోతున్నది కదా. ఎందుకు అని అనకుండా ఎవరు ఎలా ఉన్నారో అలా ఉండనివ్వండి, ఏది ఎలా జరుగుతున్నదో జరగనివ్వండి. అది ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నది. నాకు నా బుద్ధికి ఏమి తెలుస్తుంది ఈ ప్రపంచంలో, తెలియదు. కనుక ఇదంతా క్రమ పద్ధతిలోనే ఉంటున్నది. నా బుద్ధి అల్పుణ్ణి, నేను ఎంత తెలుసుకోగలను ఈ ప్రపంచంలో, ఈ ఈశ్వర సృష్టిలో ఎందుకు జరుగుతున్నదో, ఏది ఎందుకు జరుగుతున్నదో తెలియదు కదా మనకు. కనుక కొన్ని విషయాల్లో మనం తలదూర్చకుండా ఉండడం, చాలా విషయాల్లో తలదూర్చకుండా ఉండడం మంచిది. అన్నీ మన మంచికి, అంతా ఈశ్వర సృష్టి, ఈశ్వర ఆజ్ఞగా జరుగుతున్నది అని చెప్పి అంతటి మానసిక పరిపక్వతను మనం తెచ్చుకుంటే ఎటువంటి ఆందోళన మనస్సుకి, ఎటువంటి గందరగోళం ఉండదు మనస్సుకి. అది మానసిక పరిపక్వత అంటే. అది ఎంత పరిపక్వత అంటే ఆ వ్యక్తి మహాత్ముడితో సమానం. మహాత్ముడు జ్ఞానులకి ఆ మనఃపాన్మయ అంటారు తమిళంలో, మనో పరిపక్వత ఉంటుందన్నమాట. అది సామా నుంచి మొదలుపెట్టారు చూడండి. అలా మన అభ్యాసం చేయగా 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 ఈ సృష్టిలో ప్రతిదాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. అన్ని సమంగానే ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, అందరూ బాగానే ఉన్నారు. అలా నేర్చుకోవాలి. ఇది మొదటి విషయం, చాలా మంచి విషయం, మొదటి విషయం. అందుకని సృష్టిలో విషమత్వం లేదు, సమత్వమే ఉన్నది. ఎందుకు దోమలను పుట్టించాడు దేవుడు అని అడగకూడదు. దోమలను పుట్టించాలి కనుక పుట్టించాడు ఆయన. ఎందుకు సృష్టి చేశాడని చెప్పి అనకూడదు. సృష్టిలో అన్నీ సమత్వంగానే ఉన్నాయి, అన్నీ చక్కగానే ఉన్నాయి, చక్కగానే జరుగుతున్నాయి. అలా చూడగలిగే దృష్టి మనం పెంచుకోవాలి. కానీ లేకుండా ఇది ఇట్లా ఉంది అది అట్లా ఉంది అన్నంత మాత్రాన నువ్వు మార్చలేవు దాన్ని. నీ మనసులో అలజడి తప్ప ఏం లాభం లేదు. కనుక నువ్వు ఆ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు నీ మనస్సును తయారు చేసుకో. ఇది ఈశ్వర సృష్టి, ఈశ్వర సృష్టి, ఈశ్వర ఆజ్ఞ, ఇది ఒక క్రమ పద్ధతిలో ఉంది అని నీ మనస్సుని మలుచుకో దానికి తగినట్లుగా. అలా మలుచుకుంటే మనిషికి త్వరగా జ్ఞానం వస్తుంది, త్వరగా రాగద్వేషాల నుంచి బయటపడతాడు మనిషి. అందుకని ఆ మనిషి ఎప్పుడూ విశ్రాంతిగా రిలాక్స్గా ఉంటాడు, ఎటువంటి ఇది ఉండదు మనిషిలో. కోపం, తాపం, భయం ఇవన్నీ ఉండవు. ఈ యొక్క సృష్టితో, ఈశ్వర సృష్టితో మమేకమైపోతాడు, ఒకటిగా ఉండిపోతాడు. ఈ సృష్టిని వేరుగా తాను వేరుగా చూసుకోడు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సృష్టిలో ప్రతిదాన్ని చూసి ఆనందిస్తుంటాడు. ప్రతిదాన్ని అయిష్టత, ఇష్టపడని వస్తువు అంటూ ప్రపంచంలో లేదు ఆ వ్యక్తికి. అన్నీ మంచి, అన్నీ మంచి అలా అన్నమాట. ఏదైనా హాని చేస్తుంది అనుకున్నప్పుడు దూరం నుంచే దాన్ని చూసి బాగున్నావు అని చెప్పడం, దగ్గరికి వెళ్ళకూడదు. పాము అందంగా ఉంటుంది, పడగ విప్పితే అందంగా ఉంటుంది, తేలు కూడా అందంగానే ఉంటుంది, ప్రతిదీ అందంగానే ఉంది. ఆ జీవరాశులు వాటి వాటి అందం వాటికి ఉన్నది. అందుకని మనకు హాని కలిగిస్తానని కూడా దగ్గరికి వెళ్ళకూడదు, దూరం నుంచే ఆనందంగా ఉన్నావని చెప్పు అంతే. మనుషుల్ని కూడా అంతే, వాళ్ళు కూడా అంతే అన్నారు. ఇలా ఉంటే మనకు నెమ్మది. అది విషయం. రెండవ విషయం, ఇది మొదటి విషయం అండి, సామ గురించి, సామ ఉపాసన. రెండవ విషయం ఏమిటంటే పాంచభక్తిక సామం అని, సాప్తభక్తిక సామం అని రెండు రకాలైనటువంటి భక్తం, భక్తి అంటే విషయం, విధం అని అర్థం. ఐదు విధములైనటువంటి ఉపాసనలు, ఏడు విధములైనటువంటి ఉపాసనలు లిస్ట్ అన్నమాట, హోల్ థింగ్. 24 ఖండాలు అదే. పాంచభక్తిక సామం, సాప్తభక్తిక సామం అంటే పంచ విధములైనటువంటి సామములుంటాయి, అదేవిధంగా ఏడు విధములైనటువంటి సామములు ఉంటాయి. ఈ 24 ఖండాల్లో వచ్చేది అదే విషయం. అది రెండవ విషయం. కొన్ని పంచవిధం సామాల గురించి చెప్తాను, కొన్ని సప్తవిధ సామాల గురించి తర్వాత చెప్తాను. ఈ ఐదు విషయాలు చెప్పిన తర్వాత కొన్ని ముఖ్యమైన సామాలు చెప్తాను, చాలా ఉన్నాయి. అందుకే కొన్ని ఇంపార్టెంట్ చెప్తే మిగతావన్నీ మీరు అట్లాగే సప్లై చేసుకోవచ్చు. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏంటంటే, ఆ విధాలు ఏమిటి అనే వాటిని గురించి పేర్లు చెప్తాను. హింకార, మొదటి ఉపోద్ఘాతంలో చెప్పాను ఇవి. హింకార మొదటి విధం, ప్రస్తావ రెండవ భాక్తికం. పంచభాక్తికం అని చెప్పాను కదా ముందు, సప్తభాక్తికం అని చెప్తే అందులో రెండు తీసేస్తే ఐదు గుర్తుందా అవన్నీ? 7-2, 5 పాంచభక్తిక సామం. ఏడు ఏమిటంటే హింకార, ప్రస్తావ, ఆది, ఉద్గీత, ప్రతిహార, ఉపద్రవ, నిధనం. ఏడు సామాలు, ఏడు భాక్తికాలు చెప్పాం. ఇప్పుడు ఈ ఏడు ఆలంబనాలు అన్నాం. ఈ ఏడుని ఆలంబనంగా తీసుకోవాలి. ఆలంబనంగా తీసుకొని లోకరూప పాంచభక్తిక సామం అని చెప్తారు. లోకరూప పాంచభక్తిక సామము అంటే ఐదు లోకాలుగా భావించి ఉపాసించాలి. ఒక్కొక్క హింకారాన్ని భూలోకమని ఉపాసించాలి. హింకారమును భూలోకమని ఉపాసించాలి. ప్రస్తావ అనేటువంటి భక్తిక మీద అగ్ని లోకం అని ఉపాసించాలి, అగ్నిని ఉపాసించాలి. ఇప్పుడు పాంచభక్తికం గనక ఆది అనేది మైనస్ చేయాలి, అందులో చేసి ఉద్గీత అంతరిక్ష లోకం అని ఉపాసన చేయాలి. ప్రతిహార ఆదిత్య లోకాన్ని ఉపాసన చేయాలి. ఉపద్రవం డిలీట్ చేసుకోవాలి పాంచభక్తికంలో. నిధనం అనేటువంటిది ద్యులోకం అన్నారు. ద్యులోకం, దా ఊ దు యకార, ద్యులోకంగా అని ఉపాసన చేయాలి, భావించాలి. ఇలా లోక ఉపాసన చేయాలి. ఇలా లోక ఉపాసన చేసేటప్పుడు ఆ ఫలాలను పొందుతాడు ఆ ఉపాసకుడు అని చెప్తుంది. ఉపాసన ఫలం చెప్పబడుతుంది. ఇది శాంపుల్ అన్నమాట పాంచభక్తికి సామాకి. ఇంకా కొన్ని ఉపాసనలు చెప్తాను, చాలా బాగుంటాయి అవన్నీ వినడానికి. నాలుగో విషయం ఏం చెప్పారంటే, ఓంకార ఉపాసన చాలా ముఖ్యమైనటువంటిది. మీకు అవన్నీ చూస్తే కనపడం, ఎక్కడో ఉంటాయి అవన్నీ. ఓంకార ఉపాసన అయినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. త్రయోధర్మ స్కంధాహ అంటారు. త్రయోధర్మ స్కంధాహ, 3-4 మంత్రాలు ఓంకార ఉపాసన గురించి మాట్లాడతాయి. 2-3 భాగాల్లో ఓంకారస్య బ్రహ్మత్వేన ఉపాసనం, ఓంకారస్య బ్రహ్మత్వేన ఉపాసనం. దీన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు వాళ్ళని బ్రహ్మ సంస్థ అంటారు. ఓంకారాన్ని బ్రహ్మముగా భావించి ఉపాసన చేసే వాళ్ళని బ్రహ్మ సంస్థ అంటారు. బ్రహ్మ సంస్థ అని పిలుస్తారు. ఎవరయ్యా బ్రహ్మ సంస్థ అంటే, ఓంకారాన్ని బ్రహ్మముగా ఉపాసన చేసేవారు. ఓంకారం అనేది ఆలంబనం. ఆ ఓంకారాన్ని బ్రహ్మముగా భావించి ఉపాసన చేయాలి. శివలింగాన్ని శివుడిగా భావించి ఉపాసన చేస్తారు కదా, శాలిగ్రామాన్ని విష్ణువుగా భావించి ఉపాసన చేస్తారు కదా, ఓంకారాన్ని బ్రహ్మముగా భావించి ఉపాసన చేయాలి. పసుపు పొడిని వినాయకుడిగా భావించి ఉపాసన చేయడంలే. పసుపు పొడిని మనకు తెలిసిన పురాణాల్లో చెప్పినవి ఇవన్నీ, వేదాల్లో చెప్పినటువంటి వైదిక ఉపాసనలు ఇవన్నీ, మనం వైదిక ఉపాసనల గురించి తెలుసుకుంటున్నాం. కనుక ఓంకారం అనే ఆలంబం మీద బ్రహ్మని భావించాలి. ఆయన బ్రహ్మ సంస్థ. ఇప్పుడు మనందరం బ్రహ్మ సంస్థలుగా అవ్వాలి అంటే ఏం చేయాలి? ఓంకారం మీద ఆ బ్రహ్మస్వరూపాన్ని, సగుణ బ్రహ్మాన్ని ఉపాసన చెయ్యాలి. నిర్గుణ బ్రహ్మమైతే ఉపాసన చెయ్యం. నిర్గుణ బ్రహ్మమైతే అర్థం చేసుకోవాల్సిందే. మాండుక్యం చదివి మనం చదివేసాం, అర్థం చేసుకున్నాం, మర్చిపోయినాం కూడా. అర్థం చేసుకుంటే మర్చిపోవడం ఉండదు, ఊరికే నవ్వుతూ అంటున్నా. కనుక ఇక్కడ సగుణ బ్రహ్మ ఉపాసన, ఇది ఉపాసన టాపిక్. సగుణ బ్రహ్మ ఉపాసన చేస్తే జ్ఞాన యోగ్యత వచ్చి నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి తయారవుతాం. కనుక ఓంకారం మీద సగుణ బ్రహ్మని, సగుణ బ్రహ్మ అంటే ఈశ్వరుణ్ణి ఉపాసన చెయ్యాలి. అది ఈ బ్రహ్మము ఓంకార రూపంగా, నిర్గుణ బ్రహ్మమైతే ఓంకార రూపంగా అర్థం చేసుకోవాలి. అకార ఉకార మకార ప్రథమ ద్వితీయ తృతీయ స్థాన తురియ ఆత్మ అని అర్థం చేసుకోవాలి. లేకపోతే ముందు ఉపాసన చేయి, తర్వాత అర్థం చేసుకో అని. ఈ ఉపాసన గురించి చెప్పేటప్పుడు అక్కడ నాలుగు ఆశ్రమాల గురించి ముఖ్యంగా మాట్లాడతారు. మనకు తెలుసు ఆశ్రమాల గురించి, కొన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రహ్మచర్య ఆశ్రమ, బ్రహ్మచర్య ఆశ్రమంలో రెండు రకాలు. బ్రహ్మచారిగా ఉంటూ కొంతకాలం టెంపరరీ బ్రహ్మచారి అన్నమాట. టెంపరరీ బ్రహ్మచారి అంటే తెలుసా? టెంపరరీ బ్రహ్మచారి అంటే గృహస్థుడు కాబోయే బ్రహ్మచారి అని అర్థం. వివాహం చేసుకుని గృహస్థుడు అవుతాడు, అదొక రకమైన బ్రహ్మచారి, బ్రహ్మచర్యం. మరొక బ్రహ్మచర్యం ఉన్నది, అదేంటంటే నైష్ఠిక బ్రహ్మచారి. గురువు దగ్గరే, గురుకులంలోకి వెళ్ళి గురువు గారికి టాటా చెప్పొచ్చి మళ్ళీ పెళ్లి చేసుకునేవాడు. కాశీయాత్రకు వెళతా వెళతా అని అంటాడు. నువ్వు వెళ్ళవాకు, మా అమ్మాయిని ఇస్తావని చెప్పి బావగారు వచ్చి చెప్పులు గొడుగు ఇస్తాడు. ఇస్తే వెళ్ళందు, మా అమ్మాయి మా చెల్లెల్ని చేసుకో అని అన్నప్పుడు వివాహం చేసుకుంటాడు. కానీ ఒక బ్రహ్మచారి ఏం చేస్తాడంటే ఇంటికి రాకుండా గురువు దగ్గరే ఉంటాడు. గురువు దగ్గరే ఉండి రెండు పనులు చేస్తుంటాడు. ఆయనకు రెండు ఉద్యోగాలు ఏంటంటే, గురువుకి సేవ చేయటం, ఆజన్మాంతం గురువుకు సేవ చేస్తూనే ఉంటాడు బ్రహ్మచారిగా ఉంటూ. గురువుకు సేవ చేయడం, శాస్త్రాన్ని పఠించి, శాస్త్ర పఠనం చేసి శాస్త్రాన్ని ప్రచారం చేయడం, అదే వాళ్ళని నైష్ఠిక బ్రహ్మచారి అంటారు. అలా నైష్ఠిక బ్రహ్మచారిలో మనకు పురాణాల్లో భీష్ముడు, హనుమంతుల వారు నైష్ఠిక బ్రహ్మచారులు. వాళ్ళు వివాహం చేసుకోలేదు, జీవితాంతం బ్రహ్మచారులుగానే ఉంటారు, సన్యాసాశ్రమం కూడా తీసుకోరు. అలా ఉంటూనే వాళ్ళు ఈ యొక్క ధర్మాన్ని, శాస్త్రాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. అలా ఉండేవాళ్ళు కూడా బ్రహ్మచారులు అంటాం. కనుక బ్రహ్మచర్య ఆశ్రమంలో రెండు రకాలు. తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత, ఎందుకంటే శాస్త్రం ఎంతో ఉంటుంది, గురువుగారి దగ్గర ఉండి 12 ఏళ్ళు చదివిన తర్వాత ఇంటికి వచ్చి మర్చిపోతాడు అన్నీ కూడా. గృహస్థాశ్రమంలో ప్రవేశించగానే మర్చిపోతాడు. 360 రోజులు జీవితాంతం, 360 రోజులు సంవత్సరం అంతా 24 గంటలు చదివినా కూడా నువ్వు శాస్త్రాన్ని పూర్తి చేయలేవు. జీవితాంతం 24 గంటలు 360 రోజులు 24x7 చదివినా కూడా నువ్వు శాస్త్రాన్ని పూర్తి చేయలేవు. ఒక సైన్స్నే పూర్తి చేయలేవు, అంత ఉంది శాస్త్రం, చాలా ఉంది. చదివిన దాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం, జ్ఞాపకం పెట్టుకోవడం చాలా చాలా కష్టం. ఈరోజు చదివింది రేపటికి మర్చిపోతున్నాం. అనంత శాస్త్రం బహువేదితవ్యం, అల్పశ్చ కాలవహ బహవశ్చ విఘ్నాహ అంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే నైష్ఠిక బ్రహ్మచారులుగా ఉండి ఆ శాస్త్రం కోసమే శాస్త్రం 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 అని చెప్పి చదువుతారు బ్రహ్మచారులు. అయితే గురు శుశ్రూష చేయాలి, అక్కడ చేస్తూనే ఉండాలి. ఎంత కష్టమో చూశారు అది, అంటే ఆ శాస్త్రం మీద ఎంతో శ్రద్ధ, భక్తి, ప్రేమ అన్నీ ఉండాలి. దీన్ని రక్షించాలి, దీన్ని కాపాడాలి, ఇది అందరికీ అందాలి అని చెప్పి, భార్య పిల్లలు ఇవన్నీ ఉంటే దీనికి నేను సమయాన్ని ఇవ్వలేనని చెప్పి అలా ఉన్నవాళ్ళు ఉన్నారు నైష్ఠిక బ్రహ్మచారి. అంత కష్టం అన్నమాట. కనుక ఇప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే, తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించి యజ్ఞ, అధ్యయనం, దానం ఇవన్నీ చేయాలి. యజ్ఞం చేయాలి, చేసిన దాన్ని అనుష్ఠానం చేయాలి అని మూడు పనులు చెప్పారన్నమాట. యజ్ఞం, అధ్యయనం, దానం. దేవుడిని పూజించడం, సంధ్యావందనం చేయడం యజ్ఞం. ప్రతి వ్యక్తి దేవుణ్ణి పూజించాలి. ప్రతిరోజు కంపల్సరిగా సంధ్యావందనం చేయడం, అధ్యయనం చేయడం, శాస్త్రాన్ని చదవడం, మన గ్రంథాలను చదవడం. మనిషికి అది చదవాలని అనిపించడం లేదు, శాస్త్రాన్ని చదవాలని లేదు అన్నదంటే శాస్త్రం అంటుంది ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. శాస్త్రం వీడికి శాస్త్రంలో రుచే లేదు, శాస్త్రం చదవాలని ఆశే లేదంటే సంథింగ్ రాంగ్ విత్ దట్ పర్సన్ అంటుంది శాస్త్రం. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత భగవంతుడు బుద్ధి ఇచ్చినప్పుడు, మేధస్సు ఇచ్చినప్పుడు ఈ శాస్త్రం చదివి ఆ మేధస్సుని ఇంకా పెంచుకోవాలి కదా. నాకు ఇష్టం లేదు శాస్త్రం, నేను చదవను అంటున్నాడంటే ఏదో ఉంది రాంగ్, సంథింగ్ రాంగ్ అంటుంది, వాడిలో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. అట్లాంటివి ఒప్పుకోరు, బయట చెప్తే మనల్ని పట్టుకుంటారు, గొంతు పట్టుకుంటారు. అసలు విషయం అదిట. కనుక శాస్త్రంలో రుచి వచ్చింది, శాస్త్రం చదవాలి అనిపించింది అంటే ఏమిటర్థం? ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడు అని అర్థం. ఇంట్లోకి వెళ్ళే ఎవరికి చెప్పకండి, నేను చెప్పడం లేదు, శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే శాస్త్రం అత్యంతమైనటువంటి అమోఘమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు, ఒక మనిషిగా పుట్టి బుద్ధి ఇచ్చినప్పుడు భగవంతుడు ఇది తెలుసుకోవాలని అనిపించకపోవడం దురదృష్టం కదా. అది ఏదో ఒక లోపం ఉంటే కదా ఆ ఆలోచన రాకుండా ఉంటుంది. ఎక్కడో ఏదో ప్రతిబంధకం అంటుంది శాస్త్రం. కనుక అధ్యయనం అనేటువంటిది మనిషికి చాలా ముఖ్యం. ఏదో ఒక అధ్యయనం నీ బుద్ధికి తగినట్లుగా, మేధస్సుకు తగినట్లుగా అది సెలెక్ట్ చేసుకోవాలి, కానీ చదివి తీరాలి. అంతటి కంపల్సరీ అనమాట అది, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటారు మన దేశంలో, మన సంస్కృతిలో స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆ లెవెల్స్ వాళ్ళకి, వాళ్ళకి ఏమేమి చదవాలని ఉన్నాయి శాస్త్రంలో, రకరకాలుగా ఉన్నాయి. అందరూ ఉపనిషత్తులు అర్థం చేసుకోలేకపోవచ్చు, విష్ణు సహస్రనామం చదువుతారు కదా అర్థం చేసుకోగలరు, చిన్న చిన్న శ్లోకాలనే అర్థం చేసుకోగలరు, రామాయణం అర్థం చేసుకోగలరు. ఇంకా ఇంకా అందరికి పామర జనాలు కూడా తత్వం ఉన్నాయి, పామర జనులకు కూడా భాష చదవడం రాని వాళ్ళకు కూడా తత్వాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా మీరు గ్రామాలకు వెళితే వాళ్ళు తత్వాలు పాడతారు. కనుక అధ్యయనం అనేటువంటిది అందరికీ కంపల్సరీ. అప్పుడే మనిషి మనిషిగా మారి మనిషి దేవుడిగా మారుతాడు. అందుకని అధ్యయనం చాలా ముఖ్యం. తర్వాత దానం చేయడం, దానం చాలా ముఖ్యం. నీకు ఉన్న దాంట్లో నుంచి తీసి అవతలకు ఇవ్వాలి. అది దానం చేయడం అనేటువంటిది కూడా చేయకపోతే, అలవాటు లేకపోతే సంథింగ్ రాంగ్ ఉంటుంది శాస్త్రం. నువ్వు అన్ని తీసుకుంటున్నావు సమాజం నుంచి, ప్రకృతి నుంచి ఇన్ని తీసుకుంటున్నావు, అవతల వ్యక్తుల దగ్గర నుంచి ఇన్ని పొందుతున్నావు, నువ్వేమిస్తున్నావు? నువ్వు ఎంత ఇస్తే నీకు అంత రిటర్న్గా వస్తుంది. 1000 రూపాయలు ఇచ్చావనుకో, 1000 రూపాయలే రూపంలో రావక్కర్లేదు నీ దగ్గరికి. ఆ 1000 రూపాయల వల్ల ఫలితం వేరే విధంగా నీకు వస్తుంది. 1 లక్ష రూపాయలు ఇచ్చాను అనుకోండి దానంగా, ఆ 1 లక్ష రూపాయల రూపంలో రాకపోయినా 1 లక్ష రూపాయల కంటే ఇంకా ఎక్కువ డబుల్గా నాకు ప్రయోజనమైనటువంటి జ్ఞానము, మరే విధంగానూ ఆరోగ్యము, ఆనందము, ఏదో విధంగా నాకు అది సమకూరుతుంది. ఇది లెక్క, దీనికి ఢోకా లేదనమాట. ఇది క్యాలిక్యులేషన్. ఎవరి క్యాలిక్యులేషన్? అంటే మన క్యాలిక్యులేషన్ కాదు, వేదా క్యాలిక్యులేషన్. నువ్వు 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు నీకు వస్తాయి అంటుంది, ఎవరండి నమ్ముతారు? 10 రూపాయలు ఇస్తే పరుసు ఖాళీ అయిందయ్యా, 20 రూపాయలు వస్తాయి అంటావేమిటన్నాడు? వస్తాయి ఖచ్చితంగా. మీరు ఆచరించి చూడండి, దానికి 10 రెట్లు వస్తుంది నీకు. ఏ విధంగా వస్తుందంటే క్యాష్ రూపంలో రావక్కర్లేదు, జ్ఞాన రూపంలో రావచ్చు, ఆరోగ్య రూపంలో రావచ్చు, సంతోష రూపంలో రావచ్చు, ఆనంద రూపంలో రావచ్చు. ఏ రూపంలో వస్తే నీకేంటి? ధనం ఉన్నంత మాత్రాన ఆనందంగా ఉన్నారు అందరూ. ధనం లేకుండా కూడా నువ్వు ఆనందంగా ఉంటే రేపు చూడండి మరి. కనుక భగవంతుడు నీకు తిరిగి ఇస్తాడు. అందుకని దానాన్ని చాలా ముఖ్యంగా చెప్పారు. కనుక ఈ విషయం కూడా మనం గమనించాలి. విద్యాదానం, ధనదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, జలదానం, అన్నదానం, ఎన్ని దానాలు చేయొచ్చు మనిషి. అందుకని ఈ బలహీనతని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. పిలిగ్రిమేజెస్కి పోతే జనాలు మనల్ని పట్టుకుని పీకుతారు అన్నమాట, ఎందుకంటే దానం చేస్తాం కదా అని చెప్పి. తర్వాత ఈ గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత గృహస్థాశ్రమంలో ఎదగాలి, బయటికి రావాలి. గృహస్థాశ్రమమే జీవిత పరమావధి కాదు అని తెలుసుకొని వానప్రస్థంలోకి రావాలి. వానప్రస్థంలోకి వచ్చి అక్కడ జప ఉపాసనలు చేయాలన్నమాట మనిషి. అందుకని గృహస్థాశ్రమంలోనే పిల్లల్ని చూసుకుంటూనే జీవితాంతం గడపకూడదు. వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పేసి మనం బయటికి రావాలి. మానసికంగా బయటికి రావాలి. గృహంలో నుంచి బయటికి రాకపోయినా ఆ గృహంలో ఉంటూనే మనకేం సంబంధం లేదు. ఎందుకు వ్యవహారాలు మనం పట్టించుకోవాలి? 70 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఎందుకు పట్టించుకోవాలి? 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఎందుకు పట్టించుకోవాలి? వాళ్లే చూసుకుంటారు, వాళ్ళు ఎదిగారు కదా. నాకు నా జీవిత గమ్యాన్ని కోసం నేను చేయవలసిన సాధన ఎంతో ఉన్నది. ఉపాసన, జపం, ధ్యానం, తపస్సు ఎన్నో చెయ్యాలి నేను. ఈ సమాజానికి చెయ్యాలి, నాకు చూసుకోవాలి, భగవంతుడికి చెయ్యాలి, ఎన్నో ఉన్నాయి. అది లేకపోతే చేసే వాళ్ళకి కనీసం సహాయం చేయడానికైనా నాకు చేయగలిగిన వరకు నేను చెయ్యాలి. అంతేకాని గృహంలో పడి ఇంకా పిల్లలు మనవరాళ్ళు గుడుగుడు గుంజం ఉండే రాగం అలాగా అందులోనే ఉండిపోవద్దు అంటుంది శాస్త్రం. అది వానప్రస్థాశ్రమానికి రావాలి. అక్కడ సన్యాసం చాలా ముఖ్యం అని చెప్పి శంకరాచార్యుల వారు శాస్త్రాధ్యయనం చేయడానికి నీకు సమయం దొరుకుతుంది సన్యాసాశ్రమంలో అని చెప్పి అంటారు. కనీసం మానసికంగా సన్యాసం తీసుకున్నా కూడా ఈ కాషాయ వస్త్రం ధరించకపోయినా నీ ఎక్కువ మనస్సుని ఎక్కువ సమయం శాస్త్రానికి ఇవ్వగలుగుతున్నావా, ఎక్కువ సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? వ్యవహారాన్ని పెట్టుకోవాలి. ఇక పిల్లలు పెద్దవాళ్ళై ఉద్యోగాలు చూసుకుని వాళ్ళు స్థిరపడిన తర్వాత ఇంకా వాళ్లతో వ్యవహారం లేదు నీకు, అసలు వద్దు నాకు అని చెప్పడమే. వాళ్ళు రారా అన్నా సరే నేను రాను నాయన, అయిపోయింది మీరు చూసుకోండి అనాలి. వాళ్ళు మన మీద ఆధారపడతారు తర్వాత. అంటే మనం వాళ్ళ మీద ఆధారపడాల్సింది పోయి ఇప్పుడు వాళ్ళు మన మీద ఆధారపడుతున్నారు. బేబీ సిట్టింగ్ అని చెప్పి కూర్చోబెడతారు. ఫస్ట్ బేబీ సిట్టింగ్, సెకండ్ బేబీ సిట్టింగ్ అని కూర్చోబెట్టి చివరికి నిన్ను ఎందుకు పనికి రాకుండా చేసి జపం లేదు తపం లేదు ఏమీ లేకుండా అయిపోతుంది. అట్లా అయిపోతున్నారు. అందుకని వానప్రస్థం అంటే ఆ రోజుల్లో దశరథుడు కాదు ఈయన పాండురాజు వానప్రస్థానికి వెళ్ళిపోయినాడు. అట్లా ప్రతి రాజులు వెళ్ళిపోయేవాళ్ళు అక్కడ. అగ్నివల్కుడు అందరు ఋషులందరూ అంతే ఆ రోజులు ఉండేది. ఇప్పుడు అసలు వానప్రస్థ ఆశ్రమం అంటే ఒకటి ఉన్నదనే తెలియదు అందరికి. ఒక్కటే తెలుసు ఏమిటదంటే గృహస్థాశ్రమం, మ్యారేజ్ అదే తెలుసు, ఇంకేమీ తెలియదు. అందుకని గృహస్థం కూడా ఆశ్రమమే అన్నారు. అది కూడా ఒక ఆశ్రమమే. అందులో ఎదిగి మనస్సు ఇంకే బంధాలు లేకుండా ఉండాలి, అది చాలా ముఖ్యం అన్నారు. ఇలా చెప్పిన తర్వాత విషయం ఏం చెప్తున్నారంటే ఈ బ్రహ్మ సంస్థ ఓంకార ఉపాసన ద్వారా అమృతత్వాన్ని పొందుతాడు. ఎందుకు చెప్తున్నానంటే వానప్రస్థాశ్రమం తీసుకుంటే జపం ఎక్కువగా చేయడం వలన, ఓంకార ఉపాసన చేయడం వలన మనిషి అమృతత్వాన్ని పొందుతాడు, క్రమముక్తిని పొందుతాడు. దానివలన ఓంకార ఉపాసన ద్వారా అమృతత్వం, సగుణ ఉపాసన ద్వారా అమృతత్వాన్ని పొందుతాడు, క్రమముక్తిని పొందుతాడు అని అర్థం. బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మ ఉన్నంతకాలం ఉండి ప్రళయం వచ్చిన తర్వాత విదేహం ముక్తిని పొందుతాడు. ఉపాసన భాగం కదా ఇది. మనం నిర్గుణ మోక్షం సద్యోముక్తిని గురించి మాట్లాడటం లేదు, మనం ఉపాసన గురించి మాట్లాడుతున్నాం గనక. క్రమముక్తి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మాజీ 4 తలలు ఉంటాయి కాబట్టి కూర్చోబెడతాడు. ఇంకా క్లాసుల మీద క్లాసులు చెప్తూనే ఉంటాడు. ఆయనకి గొంతు నొప్పి హాలిడేస్ ఇవన్నీ ఉండవు చెప్పే పని. అందుకే ఈయనకి జ్ఞానం వచ్చేస్తుంది అన్నారు. అది ఉపాసన చేయడం వలన. తర్వాత ఉపనిషత్తు చెప్తుంది బ్రహ్మణ సహ తే సర్వే సంప్రాప్తే ప్రతి సంచరే. ప్రళయకాలంలో ఆ బ్రహ్మతోనే ఉండి ప్రళయం వచ్చే వరకు జ్ఞానం వచ్చేసింది వాళ్ళకి బ్రహ్మ దగ్గర చదివి. ఎవరికి? గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమంలో ప్రవేశించి జపతపాదులు చేసి ఎవరైతే ఓంకార ఉపాసన చేస్తారో వారు మరణానంతరం బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ జ్ఞానాన్ని పొంది బ్రహ్మ ఉన్నంతకాలం అక్కడే ఉండి ప్రళయకాలం రాగానే వాళ్ళు విదేహముక్తిని పొందుతారని ఈ మంత్రం చెప్తుంది. సంప్రాప్తే ప్రతి సంచరే పరస్యాంతే కృతాత్మానః ప్రవిశంతి పరంపదం అని అలా చెప్తుంది ఉపనిషత్తు. కనుక వాళ్ళందరూ బ్రహ్మదేవుడిలో కలిసిపోతారు, అంటే బ్రహ్మలో లీనమైపోతారు క్రమముక్తి ద్వారా. ఈ విషయాన్ని కూడా చెప్పబడింది. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడు అనే విషయాన్ని చెప్తున్నారు. బ్రహ్మదేవుడు 3 వేదాలని చిలికాడని చెప్పాం కదా, ఆ విషయం కూడా వస్తుంది ఈ అధ్యాయంలో. 3 వేదాలను చిలికి అథర్వణ వేద మాత్రం వదిలిపెట్టి ఋగ్వేద యజుర్వేద సామవేదాలని చిలికినప్పుడు గాయత్రి మంత్రం వచ్చింది. ఆ గాయత్రి మంత్రాన్ని మళ్ళీ చిలికితే చెప్పిన విషయమే కదా, అందుకని త్వరగా చెప్పేస్తున్నా. గాయత్రి మంత్రాన్ని చిలికితే వ్యాహృతులు వచ్చినాయి, భూహు భూవహ సువహ అని. ఆ వ్యాహృతుని మళ్ళీ చిలికితే ఆ ఓంకారం వచ్చింది. అకార ఉకార మకారాలు వచ్చినాయి మూడు వ్యాహృతుల నుంచి. భూహు భువహ సువహ, భూహు నుంచి అకారం, భువహ నుంచి ఉకారం, సువహ నుంచి మకారం. ఈ ఆ ఊ మా కలిసి ఓంకారం అయింది. కనుక ఈ ఓంకారం అనేది ఉపాసన ఏదో సింపుల్ ఓంకారం అనుకోకూడదు. ఓంకారం అనేది వ్యాహృతి యొక్క సంగ్రహం రూపం. వ్యాహృతి అనేది గాయత్రి యొక్క సంగ్రహ రూపం. గాయత్రి అనేటువంటిది వేదాల యొక్క సంగ్రహ రూపం అని తెలుసుకున్న వాడికి ప్రయోజనం ఉంటుంది. ఏదో ఓంకారం కదా, ఏదో చెప్పారు ఓంకారం అంటే ఇవన్నీ గుర్తుండాలి, చిలికాడు బ్రహ్మాదేవుడు అని. వేదాల సారం ఓంకార శబ్దమే అన్ని నామాల్లో ఉన్నది అని తెలుసుకోవాలి. అలా ఉపాసన చేస్తే ఇది నాలుగవ విషయాన్ని పూర్తి చేస్తారు. వైదిక కర్మల పరంగా చేస్తే మూడు వేదాలే ముఖ్యం. వైదిక కర్మలన్నిటికీ మూడు వేదాలే ముఖ్యం. అథర్వణ వేదంలో ఏ వైదిక కర్మలు చెప్పలేదు. ఐదవ విషయం ఏం చెప్పారంటే లోకప్రాప్తి, పైలోకాలకు వెళ్ళాలని, పితృలోకానికి వెళ్ళాలని, స్వర్గలోకానికి వెళ్ళాలని ఉపాసనలు, అనేక ఉపాసనలు చేస్తాడనమాట వ్యక్తి. అది ఒక విషయం చెప్పబడింది. సరే, ఇప్పుడు ఈ ఐదు విషయాలు అయిన తర్వాత మనం కొన్ని ఉపాసనల గురించి విందాం. ఏం చెప్పింది, ఎలా చేయాలి ఉపాసన అనేటువంటిది గమనిస్తాం. మొదటి ఉపాసన ఋతువులు. మనిషి భావన, ఉపాసన అనేది భావన అని అర్థం. ఐదు ఆరు ఋతువుల్ని ఐదుగా, శిశిర హేమంత ఋతువులను ఒకటిగా తీసుకొని, ఇప్పుడు పంచభక్తికాలు ఉన్నాయి కదా, పంచవిధ సామాన్ చెప్పాను కదా, ఈ పంచవిధములైనటువంటి సామాన్ని ఏ వాటి మీద ఉపాసన చేశారంటే వరుసగా లిస్ట్ వస్తుంది. పంచవిధ సామ ఉపాసనలు ఐదు చెప్పారు. సప్తవిధ సామాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. కనుక పంచవిధ సామాన్లో ఒకటి రెండు మూడు చెప్తాను. మొదటిది ఏంటంటే ఋతువులు. మొదటి ఋతువు ఏంటి, వసంత ఋతువు. హింకారం అనే సామం వసంత ఋతువు అని ధ్యానం చేయాలి, ఉపాసన చేయాలి. హింకారం అనే సామాన్ మీద ఇది వసంత ఋతువు అని ధ్యానం చేయాలి. ప్రస్తావ అనే సామం మీద గ్రీష్మ ఋతువు అని ధ్యానం చేయాలి. ప్రస్తావం అనే ఆలంబనంని గ్రీష్మ ఋతువుగా భావించి ధ్యానం చేయాలి. ఉద్గీత అనేటువంటిది వర్ష ఋతువుగా ధ్యానం చేయాలి. వర్ష ఋతువుగా భావించి వర్ష ఋతువు అని ధ్యానం చేయాలి. ప్రతిహార సామం, దాన్ని శరద్ ఋతువుగా భావించి ధ్యానం చేయాలి. తర్వాత నిధనం, హేమంత శిశిర ఋతువు రెండు కలిపి నిధనంగా భావించి ధ్యానం చేయాలి. ఉపనిషత్ చెప్తుంది, ఏ ఋతువులు వచ్చినా ద్వేషించవాకు, నిందించవాకు. గ్రీష్మ ఋతువు వస్తే వేడిగా ఉంది, వేడిగా ఉంది అనద్దు. వర్షం వస్తే వర్షం వచ్చింది, వర్షం వచ్చింది, వర్షం వచ్చినప్పుడు పరిగెత్తకూడదు, వర్షాన్ని చేదరించుకోకూడదు అని అంటుంది ఉపనిషత్తు. ఎవరు, ఏ ఉపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తు. అందుకోసం ఈ ఉపాసన, అన్ని ఋతువుల్ని ప్రేమించు, అన్ని ఋతువుల్ని ఆదరంగా ఆహ్వానించు, ఏ ఋతువును నిందించవాకు, అన్ని ఋతువులు ముఖ్యమే. ఈ యొక్క పంచభక్తిక సామాల మీద వాటిని ధ్యానించు అన్నారు. అప్పుడు మనం ఈ ప్రకృతిని ప్రేమించిన వాళ్ళం అవుతాం. ద్వేషిస్తూ ఉంటే ఏమవుతుందంటే వర్షం రాకూడదు, వర్షం రాకూడదు అంటే నువ్వెవరు రాకూడదు అంటానికి, వర్షం రావాలి రావాలి అంటారు, నువ్వెవరు అంటానికి. వచ్చినప్పుడు వస్తుంది, రానప్పుడు రాదు. వచ్చినప్పుడు నమస్కారం చెయ్యి, ఎండాకాలం వచ్చిందా నమస్కారం, గ్రీష్మ ఋతువుకు నమస్కారం, హేమంత ఋతువుకు నమస్కారం, శరద్ ఋతువుకు నమస్కారం. ఆ ఋతువుని ఆహ్వానించాలి మనం. ఆహ్వానించినప్పుడు ఏమవుతుందంటే నేను ఈ యొక్క సృష్టిలో తాదాత్మ్యంగా జీవిస్తున్నాను అని అర్థం. అందుకని ఏ ఋతువుని నిందించొద్దు అని చెప్తున్నది ఉపనిషత్తు, మనకు ఉపదేశం. అలా ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ ఋతువులలో వాళ్ళకి ఎటువంటి అనారోగ్యము రాదు, వాళ్ళు అనేక ఫలభోగాలను పొందుతారు ఆ ఋతువుల్లో. లేకపోతే గ్రీష్మ ఋతువు వస్తే కొన్ని ప్రాబ్లంలు వస్తాయి కొంతమందికి, వర్ష ఋతువు వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, హేమంత ఋతువు వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్. ఎందుకు వస్తున్నాయి తెలుసా, వాళ్ళు ఆ ఋతువుల్ని ప్రేమించకపోవడం వల్ల వస్తాయి. ఋతు వర్షం పడుతున్నప్పుడు ఆనందంగా దాన్ని ఆనందించండి, ఆ వర్షాన్ని ప్రేమించండి ఆ వర్షాన్ని. అదేవిధంగా ఎండ, అబ్బా ఎంత వేడిగా ఉంది, ఎక్కడి నుంచి వస్తుందో ఈ సూర్యుడి నుంచి వేడి అనాలి, అట్లా అనాలన్నమాట, సూర్యుడిని ప్రేమించాలి. అలా మనిషి చేస్తూ ఉంటే ఆ ఋతువులు మనల్ని బాధించవు, ఆ ఋతువుల వల్ల వచ్చే అనారోగ్యాలు మనకు రావు. ఎందుకంటే మనం ఋతువుని ఆనందంగా స్వీకరిస్తున్నాం, అప్పుడు మనసు తయారుగా ఉంది ఆ ఋతువుని, ఋతువుకు అనుగుణంగా శరీరం తయారవుతుంది. ఇవన్నీ లాజికల్గా కరెక్ట్, అర్థమైందా? ఆ లభించే భోగాలన్నీ అనుభవిస్తాడు ఆ కాలంలో మనిషి. తర్వాత అదేవిధంగా ఇంకొక పంచవిధ సామం చెప్తాను. బాగుందా ఋతువుల మీద ఉపాసన, చక్కగా ఉంది. ఇంకొకటి ఏంటంటే పశువులు, మేకలు ఉన్నాయి కదా, హింకారం మీద మేక అని ధ్యానం చెయ్యి. మేక గోట్, హింకారము మేకలు అని ధ్యానం చెయ్యి. అదేవిధంగా ప్రస్తావం అనే పాంచభక్తికం మీద, సామ మీద గొర్రెలు ఉంటాయి చూసారా, షీప్ గొర్రెలు అని భావించి ధ్యానం చెయ్యి. అదేవిధంగా ఉద్గీత మీద ఆవు అని ధ్యానం చెయ్యి. ఉద్గీత ఆలంబనం మీద ఆవుని ధ్యానించు, ఆవుని ధ్యానించు. ప్రతిహారం మీద గుర్రాన్ని ధ్యానించు, గుర్రం. ఇవన్నీ ధ్యానానికి ఆలంబనాలు చెప్పారు మన వాళ్ళు. అందుకని సృష్టిలో ప్రతిదీ ధ్యానింపదగినదే అని అర్థం. తర్వాత నిధనం, వీటన్నిటికీ ఆశ్రయమైనటువంటిది ఈ గుర్రాలు, మేకలు, ఆవులు, ఇవన్నీ ఉండడానికి ఆశ్రయమైనటువంటి ఇది మానవుడు. చివరి వీళ్ళందరూ కూడా, ఈ జంతువులన్నీ కూడా మానవుడి మీద ఆధారపడి ఉన్నాయి కదా, మానవుడిని నిధనం అని ధ్యానించి ఉపాసన చెయ్యి అన్నారు. అలా చేస్తే ఏమవుతుంది అంటే, ఈ పశువుల పంచవిధ సామాన్ని ఉపాసిస్తే, తెలుసుకొని ఉపాసిస్తే పశు సంపద లభిస్తుంది. పశు సంపద, రిచెస్ట్ పర్సన్ అన్నమాట, బిల్ గేట్స్ లాగా అవుతాడు. ఒక్కొక్క మేక గొర్రె ఎంత వాల్యూ తెలుసా, ఆవులు ఇవన్నీ కూడా, గుర్రాలన్నీ కూడా చాలా వాల్యూ ఆ రోజుల్లో. ఇప్పుడు కార్లు పెట్టుకున్నారు, అప్పుడు అవి ఉండేవి. ఆ వ్యక్తికి ఎప్పుడైతే ఈ పశు సంపద ఉంటుందో, చాలా ఉంటుంది, దాన గుణం పెరుగుతుంది, దానం చేయాలనే గుణం పెరుగుతుంది, అది ఫలితం. అన్నీ లభిస్తాయి, సుఖంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. దాన గుణం పెరగడం వల్ల, దానం చేయడం వల్ల కీర్తిని పొందుతాడు, ప్రఖ్యాతిని పొందుతాడు. మనిషి ఎప్పుడైతే దానం చేస్తాడో తన యొక్క విలువను పెంచుకుంటున్నాడు అని అర్థం. ఎందుకంటే సొసైటీలో రికగ్నిషన్ వస్తుంది, సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుందన్నమాట ఆ వ్యక్తికి. అందుకే దానం చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా మనసు ఆనందంగా ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళ యొక్క ఉనికిని వాళ్ళు పెంచుకుంటున్నారు. నేను ఉన్నాను సొసైటీలో ఫలానా ఆయన అనే నా యొక్క ఉనికికి హైయెస్ట్ స్టేజ్ స్టేటస్కి తీసుకెళ్లడానికి దానం తోడ్పడుతుంది. దానం చేయడం అనేది అందరికీ తెలియాలని మనం చెయ్యం. అయినప్పటికీ కూడా ప్రతి మనిషి తన ఉనికిని హై స్టేటస్కి తీసుకెళ్లడం కోసం ఈ దానం అనేది సహాయపడుతుంది. ఎప్పుడైతే నా ఉనికి అందరికీ తెలుస్తుందో, ప్రాధాన్యం అవుతుందో, తెలియకుండానే నాకు ఒక ఆనందం వచ్చేస్తుంది, అది దానంలో ఉన్నటువంటి గొప్పతనం. ఎంత చెప్పినా కూడా దానం చేయాలనేటప్పటికీ మనకు కొంచెం ఉంటుందని చెప్పి ఉపనిషత్తుకు తెలుసు. అందుకనే ఉపనిషత్తు ఎన్నో విధాలుగా దానం గురించి చెప్తుంది. మనం ఎన్నో విధాలుగా అవాయిడ్ చేస్తూ ఉంటాం, అది ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటుంది. సరే, ఇది పశు సంపద, దాన గుణం అన్నీ వస్తాయి అన్నమాట, దాన గుణం కలవాడు అవుతాడని చెప్పి చెప్తుంది ఉపనిషత్తు. తర్వాత మరొక ఖండంలో మన ఇంద్రియాల గురించి చెప్తుంది. ప్రాణాలని చెప్పాం కదా, ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవు. హింకారం మేము ఘ్రాణ ఇంద్రియం అని, హింకారాన్ని. ప్రస్తావం మేము వాక్కు అని. ఉద్గీతనేమో శ్రోత్ర ఇంద్రియం అని. ప్రతిహారం చక్షురింద్రియం అని. నిధనం మనస్సు అని ధ్యానం చేయాలి. అలా చేయడం వలన పరోవరీయ ఉత్తరోత్తర శ్రేష్ఠత అంటే, చూడండి, ముక్కు కంటే వాక్కు శ్రేష్టం, వాక్కు కంటే శ్రోత్ర ఇంద్రియం శ్రేష్టం, శ్రోత్ర ఇంద్రియం కంటే కళ్ళు శ్రేష్టం, అట్లన్నమాట. కళ్ళు కంటే మనస్సు శ్రేష్టం. శబ్దం ఇటువైపు మాత్రమే ఉంటాయి, కళ్ళు అటు అంతా ఇటు అంతా చూస్తాయి, అట్లా ఒకదానికంటే ఒకటి. మనస్సు అన్నిటికీ వెనకాల ఉంటుంది కనుక మనస్సు, అన్నీ మనసులోనే నిధనం అవుతాయి, అంటే కలిసిపోతాయి అని అర్థం. అలా ధ్యానం చేస్తే ఇంద్రియాలను కూడా గౌరవంగా చూసుకోవడం, ధ్యానం చేయడం ఇలా చేయాలి. ఆ ఇంద్రియం లేకపోతే మనం ఏమవుతాం, ఎందుకు పనికిరాం. అలా ఉపాసన చేస్తే ఆ ఇంద్రియ దేవతలందరూ కూడా, ఇంద్రియం అంటే దేవతలు, చక్షుర్దేవత, వాగ్దేవత, అగ్నిదేవత, ఇవన్నీ దేవతలు మనల్ని అనుగ్రహిస్తే ఆ వ్యక్తికి ఇంద్రియ పటుత్వం తగ్గదు. అలా చేసే వ్యక్తికి కళ్ళు, ముక్కు, చెవులు, మనస్సు అన్నీ కూడా జీవితాంతం చక్కగా పనిచేస్తాయి. లేకపోతే ఒకదానికంటే ఒకటి గొప్పది అనేటటువంటి భావనతో వాటిని మనం ధ్యానం చేస్తే అవి మనకు సహాయం చేస్తే జీవితాంతం అవి చక్కగా పనిచేస్తాయి. తర్వాత ఇంతటితో ఈ రెండు మూడు చాలు. ఓకే, పంచభక్తికి సామాన్ ఇలా మిగతా అవన్నీ చూసుకోవాలి మీరు. తొమ్మిదవ ఖండంలో చెప్తారు సాప్తభక్తిక సామం అని. ఆదిత్య, ఇది చాలా బాగుంటుంది. సూర్యుణ్ణి ఎలా ధ్యానించాలి, ఉపాసన చేయాలి, సూర్యోపాసన. సాప్తభక్తి భక్తిక సామాన్లో ఆదిత్యుణ్ణి, ఆదిత్యుడు అంటే సూర్యుడు, ధ్యానించడం వలన ఆదిత్యుడిలో ఉన్నటువంటి గొప్పదనాలన్నీ నీకు వస్తాయి. ఏమిటి ఆయన గొప్పదనం అంటే, ఆయనకు వృద్ధి క్షయం లేదు, పెరగడం తరగడం లేదు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. మనకు అస్తమించినట్లుగా ఉదయించినట్టుగా కనపడుతున్నాడు, కానీ నిజంగా ఆయన ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు, తేడాలు లేవు. మనం కూడా అంతే, వృద్ధి క్షయాలు లేకుండా, పెరగడం తరగడం లేకుండా ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాం. సమంగా అన్నమాట, సామ, సమంగా ఉంటాం అంటే ఆయన అందరికీ దర్శనమిస్తాడు, సమంగా అందరికీ దర్శనమిస్తాడు. ఒకళ్ళకి ఎక్కువ ఇవ్వడం, ఒకళ్ళకి తక్కువ ఇవ్వడం లేదు, సమంగా ఉంటాడు ఆయన. మనం కూడా ఒకళ్ళకి ప్రేమ పాత్రలో అవడం, ఒకళ్ళకి ద్వేష పాత్రలో అవడం అట్లా కాకుండా అందరికీ సమంగా ఉంటాం మనం కూడా అటువంటి సూర్యుడిని ఉపాసన చేయడం వల్ల. ఇప్పుడు చెప్తున్నారు హింకారం ఉదయించడానికి ముందు సూర్యుడు ఉన్నాడు, ఉదయించడానికి ముందు ఆ హింకారం మీద, ఉదయించడానికి ముందు ఉన్న సూర్యుడిని ధ్యానం చేయాలి, ఉపాసించాలి. తర్వాత ఈ పశువులు చూసారా, పొద్దున్నే సూర్యుడు ఉదయించడానికి ముందే బయలుదేరతాయి అవన్నీ, మళ్ళాగా పదింటిదాకా పడుకోవాలి, ముందే లేచి కూర్చుంటాయి. గొడ్ల చావిట్లోకి వెళితే అవన్నీ మూడున్నరకే బ్రహ్మముహూర్తానికి లేచి కూర్చుంటాయి, సూర్యుడు రావడానికి ముందే రెడీగా ఉంటాయి అన్నమాట, అనుగమిస్తాయి అన్నమాట సూర్యుడిని అని చెప్తుంది ఉపనిషత్తు. అందుకని పశువులు సూర్యోదయానికి ముందే పూర్వమే లేచి హింకారం చేస్తాయి, శబ్దం చేస్తాయి, అంబా నరుస్తుంది. చూసారా, మన ఇళ్లలో జంతువులు ఉంటే తెలుస్తుంది, పశువులు ఉంటే తెలుస్తుంది, సూర్యుడు ఉదయించడానికి ముందే అది అరుస్తుంది. ఎందుకంటే అది సూర్యుడిని అనుగమిస్తుంది అన్నమాట, హింకారం చేస్తుంది అని చెప్పి చెప్తారు ఇది. తర్వాత రూపం, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇప్పుడు ఉదయించేటప్పుడు ఎవరు అనుకరిస్తారంటే మానవులు అనుకరిస్తారు. ఆయన సూర్య రశ్మిని మన మీద పడ్డప్పుడు మనం లేస్తాం, కొంచెం లేచి అంటే కొంచెం వెలుతురు వస్తున్నప్పుడే లేస్తాం మనం. చూడండి, చీకట్లో లేము, కానీ పక్షులన్నీ ముందే లేచి కూర్చుంటాయి, ఈ జంతువులన్నీ ముందే లేచి కూర్చుంటాయి, కోడి కూతలు ఇవన్నీ కూడా. మనం ఏం చేస్తామంటే కాస్త వెలుతురు వచ్చిందా లేదా, ఇంకా రాలేదా పడుకు, వెలుతురు వచ్చింది రాదు లేస్తాం. మనుషులు అనుగమిస్తారన్నమాట, అది ప్రతిహార అంటాం, ప్రతిహార. ఈ మనుషులు ఏంటంటే భావన ప్రత్యక్ష స్థుతి, పరోక్ష స్థుతి ఎదురు చూస్తుంటాం మనం. మనుషులమైన మనం అందరు ప్రత్యక్షంగానే స్తుతి చేస్తే బాగుంటుంది, పరోక్షంగానే స్తుతి చేస్తే బాగుండు అని భావిస్తుంటాం. అదొక మనిషికి సహజంగా ఉన్నదే, తప్పు లేదు అందులో. స్తుతి చేయాలి, చేయించుకోవాలి అనే భావన అంటే ఏమవుతుందంటే, స్తుతి చేయడం వల్ల మనిషికి ఒక ఎదుగుదల, అంతేగాని దాన్ని మనం గర్వంగా పెంచుకోకూడదు. అవతల వాళ్ళు స్తుతి చేస్తే దానివల్ల మానసికంగా మనిషికి ఒక ఆనందం, ఆ ఆనందం వలన మనిషి ఎదుగుతాడు. స్తుతి చేస్తే గర్వం తెచ్చుకోకుండా మనం ఆ స్తుతి వల్ల ఎదగాలి. అందుకని మనుషులకు స్తుతి చెయ్యాలి వాళ్ళు నన్ను కోరుకోవడం తప్పు లేదు, దోషం లేదు. మంచి పని చేసినప్పుడు వాళ్ళు స్తుతి చేస్తే ఇంకా మంచి పని చేయాలనిపిస్తుంది మనకు కదా. పరోక్ష స్తుతి కానీ ప్రత్యక్ష స్తుతి కానీ చేస్తే మనిషికి ఆనందం, ఖుషియో ఖుషి. అందుకని ఎప్రిసియేషన్ అంటారు. అలా చేయడం వల్ల మనిషికి ఆరోగ్యం, ఆనందం, సుఖం పెరుగుతుంది. మనం ఎలాగైతే కోరుకుంటామో మనం ఇవ్వాలి మొదట, అవతల వాళ్ళని ప్రత్యక్షంగా అన్నా పరోక్షంగానే స్తుతి చేయడం నేర్చుకోవాలి. లేని స్తుతి చేయకూడదు, ఉన్నదాన్ని చేయాలి. లేని స్తుతి చేయకూడదు కానీ ఉన్నదాన్ని స్తుతి చేసి మెచ్చుకుంటే అవతల వాళ్ళు తెలియకుండానే మనల్ని ఆశీర్వదిస్తారు, మనల్ని తరుచుకుంటుంటారు. మన స్తుతి చేస్తే ఉన్నదాన్ని స్తుతి చేయాలి, ఓకే, అది ముఖ్యం. మనం లేని దాన్ని చేస్తే మళ్ళీ పాపం వస్తుంది మనకు. అది తర్వాత సూర్యోదయం 3 ముహూర్తాల తర్వాత, అంటే సూర్యుడు కొంచెం ఉదయించి ఉదయం 9:30-10 గంటల టైంలో ఈ దూడల్ని ఏం చేస్తారంటే ఆ పశువుల దగ్గరికి వదిలిపెడతారు. వాటి పిల్లల్ని ఈ దూడల్ని ఆవుల దగ్గరికి గేదెల దగ్గరికి వదిలిపెడతారు, ఎందుకంటే అవి పాలు తాగడం కోసం అన్నమాట. ఆ సూర్యుడు కొంచెం వచ్చిన తర్వాత 3 జాముల తర్వాత వాటిని, ఇది ఇప్పుడు సప్తభక్తికి సామాన్ చెప్పాను కదా, హింకార, ప్రస్తావ, తర్వాత ఉద్గీత, తర్వాత దానికి ముందు హింకారం ప్రస్తావ తర్వాత ఆది అని ఉన్నది. ఆ ఆది అనేటువంటిది ఓంకారం అనమాట. ఆది అనేటువంటి ప్రస్తావం తర్వాత ఆది అనే సాప్తభక్తిక సామంని ఓంకారంగా భావించి ఈ పక్షులన్నీ కూడా అనుసరిస్తాయట. పక్షులు అనుగమిస్తాయి ఆ సూర్యుడిని. అంటే సూర్యుడి యొక్క గమనం గురించి మాట్లాడుతున్నది ఇందులో. ఈ యొక్క సామాల మీద ఆ సూర్యుడి యొక్క గమనాన్ని మనం ధ్యానం చేయాలి. ఇప్పుడు ఎక్కడండి టైం ఉన్నది, ఇవన్నీ వీటికి మనుషులకి ఆ రోజుల్లో ఉండేవి చాలా. అందుకని ప్రకృతితోనే జీవించేవాళ్ళు వాళ్ళు. అది ఇప్పుడు మనం ఢిల్లీ పరిస్థితి చూసారు కదా, ప్రకృతికి వైపరీత్యంగా బతుకుతూ ఉంటే మాస్కులు కట్టుకుంటున్నారు అందరు ముక్కులకి. అటువంటి స్థితి రాకూడదు మనిషికి. అందుకని మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రకృతిని రక్షిస్తేనే. ప్రకృతిని గనక ఏదైనా మనం దుర్వినియోగం చేసుకున్నామంటే మన జీవితానికే ముప్పు అని మనకు తెలుస్తున్నది ఇప్పుడు. అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఏం ప్రయోజనం అని. కనుక పక్షులన్నీ కూడా అటువంటి సూర్యుడిని సేవిస్తాయిట. ఆ సూర్యుడు వస్తున్నప్పుడు వాటికి ఆనందం అంట. అందుకని కిచకిచకిచకిచకని అరవడం మొదలు పెడతాయి పొద్దున్నే. వాటికి ఆనందం సూర్యుడు వస్తే. కనుక సూర్యుడిలాగా అవి కూడా సంచరిస్తాయి ఆకాశంలో. ఎందుకంటే సూర్యుడు అంటే ఆనందం కదా వాటికి. కనుక అవి కూడా సూర్యుడిలాగా సంచరిస్తుంటాయి అని చెప్తుంది. కనుక మధ్యాహ్నం సూర్యుడైతే ఉద్గీత అని అర్థం. ఆది అయిపోయింది, మధ్యాహ్నం సూర్యుడైతే ఉద్గీత. దేవతలందరూ కూడా ఆ సూర్యుడిని ఉపాసిస్తారట. మధ్యాహ్న సూర్యుడిని వాళ్ళు దేవతలు అనుగమిస్తారు అని చెప్తుంది ఉపనిషత్తు. మధ్యాహ్నం తర్వాత ప్రతిహారహ, అపరాహ్నం అంటారు, అపరాహ్నం 12 గంటల తర్వాత. అపరాహ్నం అయితే ప్రతిహార. ఆ మధ్యాహ్నం 12 గంటల తర్వాత 3 గంటల లోపు ఎట్లాగైతే సూర్యుడు వేడిగా ఉంటాడు, ఉపనిషత్తు చెప్తుంది గర్భంలో ఉన్న శిశువు పడిపోకుండా నిలబడటం ఆ సూర్యుడి వల్లనేట. సూర్యుడు మధ్యాహ్నం అపరాహ్నం వచ్చినప్పుడు ప్రతిహార అంటే ఆ గర్భంలో ఉన్న శిశువు పడిపోకుండా క్రింద పడకుండా నిలుపుతున్నదిట అని చెప్పి చెప్తుంది ఉపనిషత్తు. భ్రూణాలు లేక గర్భంలో ఉన్న శిశువులు పిండాలు అవన్నీ కూడా నిలిచి ఉంటాయి ప్రతిహార భక్తి వలన, ప్రతిహార విధ సప్తభాక్తిక సామా వలన. ఇవన్నీ చెప్పిన తర్వాత 6వది అస్తమించే సూర్యుడు ఉపద్రవం. ఈ అడవి జంతువులన్నీ కూడా గుహల్లోకి వెళ్ళిపోతాయట. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఇంకా అడవి జంతువులన్నీ బయట తిరగవు, ఎందుకంటే మనుషులు వస్తారు వేటాడటానికి అని చెప్పి గుహల్లోకి పోతాయట. మనల్ని చూసి పారిపోతాయట, అడవిలలోకి వెళ్ళి గుహల్లోకి వెళ్ళిపోతాయి అడవి జంతువులన్నీ కూడా. తర్వాత పూర్తిగా అస్తమించినప్పుడు నిధనం అంటాం అస్తమించడంలో. పితృదేవతల్ని శ్రాద్ధకాలంలో దర్భల మీద ఆ పితృదేవుల్ని ఆహ్వానం చేసి పితామహుల్ని కూడా ఆహ్వానం చేసి ఆ పితృదేవతలకి అనుగమిస్తారట అని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది. ఈ పంచమహా యజ్ఞాన్ని ఇక్కడ వచ్చి చూసారా, పితృయజ్ఞం, భూత యజ్ఞం ఇట్లాంటివన్నీ కూడా అన్ని కనెక్టెడ్. ఉపనిషత్తు ఎంత ఓపికగా చెప్తున్నదో మనకు ఓపిక లేదు వినడానికి ముందు. తర్వాత ఇంకొక ఉపాసన సాప్తభక్తిక సామంలో గాయత్రి సంజ్ఞ కలిగినటువంటి సామం. హింకారం మనస్సు, ప్రస్తావము కళ్ళు, ఉద్గీత చక్షువు, ప్రతిహార స్తోత్ర శ్రోత్ర ఇంద్రియం, నిధనం ప్రాణం, అన్ని ప్రాణం మీదనే ఆధారపడి ఉన్నాయని ఇందాక చెప్పాను కదా పాంచభక్తికల్లాగా, ఇక్కడ సాప్తభక్తిక అన్నమాట. ఇదిలో ఫలితం ఏంటంటే ఇంద్రియాలన్నీ కూడా చక్కగా పనిచేసి 100 సంవత్సరాలు బతుకుతాడట మనిషి ఈ ఉపాసన చేస్తే. గాయత్ర సంజ్ఞ కలిగినటువంటి సామం, గాయత్రి కాదు గాయత్ర. సంతానం కలిగి పశు సంపద కలిగి ఆరోగ్యంగా 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు పూర్ణ ఆయుష్, ఎటువంటి నీటి జలగండం లేకుండా, యాక్సిడెంట్స్ లేకుండా, రోగాలు రాకుండా మనిషి జీవిస్తాడట అలా ఉపాసన చేస్తే. నిజంగానే జీవించేవాడు కదా, 116 ఏళ్ళు అంటే పెద్ద గొప్ప ఏం కాదు ఆ రోజుల్లో. అందులో సగం అంటే ఇప్పుడు గొప్ప, అంటే కీర్తి వస్తుంది, సంతానం లభిస్తుంది, ఉదారమైన మనస్సు కలవాడవుతాడు అని చెప్తుంది ఉపనిషత్తు. ఉదారమైన మనస్సు కలవాడు కావాలి మనిషి, అతని వ్రతం నట అది, నాకు ఉదారమైన మనస్సు కావాలని చెప్పి వ్రతం చేస్తాడట. అటువంటి గొప్ప విలువలతో ఉండేవాళ్ళు మనుషులప్పుడు. తర్వాత రథంతర సామాను ఒకటి ఉంది, 12వ ఖండంలో వస్తుంది. ఈ అగ్నిని రాజేసేటప్పుడు ఎలా వస్తుందంటే, మొదట అగ్నిని రాజేస్తాం, హింకారం మీద అగ్నిని రాజేయాలి, రగిలించాలి. అగ్నిని రగిలించి ప్రస్తావ మీద ఈ యొక్క పొగ వస్తుంది సరే, దాన్ని ధ్యాన ఉపాసన చేయాలట. అదే విధంగా ప్రతిహార మీద ప్రజ్వలిస్తూ ఉన్నప్పుడు అగ్నిని ధ్యానం చేయాలి. ఇవన్నీ పాంచభక్తికంలోకే వస్తాయి. నిధనం, నిప్పు కణాలు వచ్చినప్పుడు నిప్పు కణాల తర్వాత అది ఆరిపోవడం నిధనం. ఇవన్నీ అగ్ని రగిలే దగ్గర నుంచి, పొగ రావడం దగ్గర నుంచి, నిప్పు రవ్వలు రావడం దగ్గర నుంచి, మళ్ళీ ఆరిపోవడం దగ్గర నుంచి, ఇది మొత్తాన్ని ఈ యొక్క సామాల మీద ఉపాసన చేయాలట. సరి చేస్తే ఏమిటంటే, ఏమిటండి నాకు వస్తుందంటే బ్రహ్మ తేజస్సు వస్తుందట మనిషికి. మనిషికి బ్రహ్మ తేజస్సు వచ్చి పూర్ణాయుషుడయి పూర్ణాయుష్వంతుడు అవుతాడట. అందుకని అగ్ని ఎదుటగా చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు, అగ్ని ఎదురుగా తినడం తాగటం చేయకూడదు, అగ్ని దగ్గర ఉమ్మి వేయడం చేయకూడదు. అది ఇవన్నీ ఉన్న వివరాలు. తర్వాత లాస్ట్గా ఈ ఏ సామాలు ఉన్నాయో చెప్తాను ఒక్కసారి లిస్ట్. ఇంతవరకు చాలు, కొన్ని సామాలు చెప్పాను, రథంతర సామా దగ్గర వరకు చెప్పాను. మిగతా సామాలన్నీ చాలా ఉన్నాయి. బృహత్ సామ అంటే కర్మ చేసేటప్పుడు సూర్యుడు ఉదయించిన తర్వాతన కర్మలు చేస్తారు, ఆ కర్మలు చేసేటప్పుడు రకరకాలుగా ఉండేది, అది బృహత్ సామం గురించి ఉపాసన. అదేవిధంగా వైరూప సామ, మేఘంలో మేఘం వర్షించడానికి ముందు, వర్షించిన తర్వాత దాని గురించి సామ, వైరూప సామ. దెన్ వైరాజ సామ, ఇది కూడా ఋతువుల సంబంధించిందే సామ, వైరాజ సామ. దెన్ తర్వాత శక్వరీ సామ, శక్వరీ సామ లోకాల్లో అన్ని లోకాల గురించి ఉపాసన చేయడం. రేవతి సామ అన్ని జంతువులు, పశువుల గురించి ఆ పశువులు ఆ శబ్దాలకి తగినట్లుగా ఆ సామం మీద ధ్యానం చేయడం, రేవతి సామ. యజ్ఞ యజ్ఞీయ సామ, యాజ్ఞ యజ్ఞీయ సామ, పేర్లు మాత్రం విందాం అందుకని చెప్తున్నాను. దెన్ రాజన్ సామ, చంద్రలోకానికి పోవాలంటే రాజన్ సామ మీద ఉపాసన చేయాలి. అందుకని బ్రాహ్మణులు నిందించకూడదు, బ్రాహ్మణులు ప్రత్యక్ష దేవతలతో సమానం అని చెప్తుంది ఉపనిషత్తు. అక్కడ బ్రహ్మ తేజస్సు కలిగిన వాళ్ళు, బ్రహ్మ చింతన చేసేవాళ్ళని నిందించకూడదు అని. తర్వాత త్రైవిద్య సర్వజ్ఞ, ఇది సామం కాదు కానీ 3 వేదాలు, 3 లోకాలు, 3 ముగ్గురు దేవతలు ఇవన్నీ చెప్తుంది అన్నమాట అక్కడ. తర్వాత వివర్ధ సామ, ఎద్దు రంకె వేయటం కూడా, ఆ రంకె సౌండ్ ఉంది చూసారా, దాన్ని కూడా ఉపాసన చేయమంటుంది. ఎద్దు రంకె అరవడం అన్నమాట, ఎద్దు అరుస్తుంది చూసారా, అది వివర్ధి సామ అని ఉపాసన. తర్వాత ఆశ్రమాల గురించి చెప్పి, తర్వాత ప్రాతస్సవనం అని హోమం చేయడం, ప్రాతస్సవనం, మాధ్యాహ్న సవనం, సాయం సవనం. ప్రాతస్సవనం చేసేటప్పుడు ఆ లోకానికి వెళ్ళాలనుకున్నవాడు ఆ దేవతలను పిలిచి, ఆ దేవతలకి అడిగి, ఆ లోకాన్ని తలుపులు తెరవండి నేను రావాలని చెప్పి ధ్యానం చేస్తాడట ఉపాసకుడు. ప్రార్థన చేస్తూ, హోమం చేస్తూ, ప్రాతస్సవనం చేసేటప్పుడు నేను ఆ లోకానికి రావాలి, ఆ లోకానికి తలుపులు తీసుంచండి అని చెప్పి అడుగుతాడనమాట వెళ్ళడానికి. అదేవిధంగా మధ్యాహ్నం చేసేటప్పుడు, మధ్యాహ్న శ్రవణం చేసేటప్పుడు కూడా మరొక లోకానికి వెళ్ళాలని కోరుకునే ఉపాసకుడు ఆ లోకాలకి, పై లోకాలు ఉన్నాయి కదా, ఆ లోకాలు వెళ్ళడానికి అప్పుడు ఆ సామాన్ని చేస్తాడు. అదే విధంగా సాయం సామ వేరే లోకాలకు వెళ్ళడానికి ఇన్ని లోకాలు ఉన్నాయి అంటున్నారు. అలా చేయడం వలన మనిషికి ఏమవుతుంది అంటే చివరికి మనిషి ఉపాసకుడు క్రమముక్తిని పొందుతాడు అని అర్థం. ఆ లోకాలు పొందాలంటే హవనం చేస్తాడు, స్వాహ 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 అని చేసి ఆ లోకాలకు వెళతాడు మనిషి. మనిషికి చిత్త ఏకాగ్రత, చిత్తశుద్ధి ఇవన్నీ వచ్చి మనిషి ఆనందంగా జీవిస్తాడు. ఎటువంటి టెన్షన్లు ఇవన్నీ ఉండవు. ఇవన్నీ చేస్తున్నావు అనుకోండి, లోకరాభాయణం, లోకాభి గురించి, పాలిటిక్స్ గురించి ఏముంటుంది వీడికి? పొద్దున్నేస్తే ఈ ధ్యానం ఆ ధ్యానం ఉపాసనలతోనే సరిపోతుంటుంది కదా. అందుకని మన ప్రపంచంలో మనం ఉంటాం, బయట ప్రపంచంతో మనకు సంబంధం ఉండదు. అట్లా ఉంటామండి బయట ప్రపంచంతో. బయట ప్రపంచంతో ఉన్నా కూడా మనిషి తన సాధన తాను చేస్తూనే ఉంటాడు. అందుకని వచ్చిన పని మర్చిపోవద్దురా అంటారు. అర్థమైందా? వచ్చిన పని మర్చిపోవాకు అన్నాడు. ఎందు ఏంటి వచ్చిన పని? మోక్షం. నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడమే వచ్చిన పని, తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి ఉపనిషత్తులో ఎన్ని రకాలని చెప్పారు. కనీసం ఇవన్నీ చేయకపోయినా ఓంకార ధ్యానం అన్నా చేయొచ్చు కదా. ఓంకార ఆలంబనాన్ని పెట్టుకొని పరమాత్ముడి రూపం అని భావించి ధ్యానం చేయండి. ఉద్గీతే కదా ప్రధానం ఈ ఉపనిషత్తులో, అది మినిమంగా చేయొచ్చు మనం. అందుకని మనస్సుని ఆ విషయాల మీద, ఈ విషయాల మీద మాటలు ఆలోచనలు తగ్గిస్తాయి మనకు. మనసు ఇటువైపు ఉందనుకోండి, అనవసరమైన మాటలు, అనవసరమైన విషయాలు, చర్చలు, డిస్కషన్లు, ఆర్గ్యుమెంట్లు, టైం ఎక్కడ ఉంటుంది అసలు? ఇప్పుడు అష్టాంగ యోగం అభ్యాసం చేసే వాళ్ళకి గంట పడుతుంది ఉదయం. ఆ గంట మనం పోట్లాటలు మాట్లాడటం తగ్గించుకున్నట్లే కదా. తర్వాత జపం చేసుకుంటానికి కూర్చుంటాం అరగంట, పోట్లాటలు మాట్లాడటం తగ్గినట్లే కదా. తర్వాత మళ్ళీ సాయం జపం చేస్తాం, సాయంత్రం చేసే జపం. ఇవన్నీ చేసేవాడికి అవతల వాళ్ళని గురించి ఆలోచించడానికి కానీ, అవతల వాళ్ళని గురించి చర్చించడం కానీ, వాళ్ళని నిందించడం కానీ, వాళ్ళ గురించి ఎత్తి పొడుపులు పొడవడం కానీ ఇవన్నిటికీ టైం ఉండదు. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. అందుకని మనస్సునికి ఒక సాధన ఇవ్వాలి మనం. ఆ సాధన ఇవ్వకపోతే ఏంటంటే ఇది కోతి లాంటిది, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఇంకా దాన్ని పట్టుకోలేం మనం పోయిందంటే. అందుకని దానికి ఎప్పుడు ఒక కుక్కెల్లాగా పెట్టి మంత్ర జపం చెయ్యి, సాధన చెయ్యి, పూజ చెయ్యి, ఇవి చేయి. చెప్పకపోతే ఏమవుతుందంటే చెప్తేనే వినడంలా, చెప్పకపోతే ఇంకెటు పోతుందో తెలియదు దానికే. అర్థమైంది కదా. అందుకని ఉపాసనలన్నీ కూడా మన యొక్క చిత్తశుద్ధికి, చిత్త ఏకాగ్రతకి, జ్ఞాన యోగ్యతకి చెప్పిన సాధనలు అని చెప్పి తెలుసుకొని కనీసం మన చేసే సాధనలు ఆపకుండా ప్రతిరోజు చెయ్యాలి అని ఇంతటితో 2వ అధ్యాయం పూర్తి చేశాం. పంచ విధములైనటువంటి సామాను ఉపాసన, 7 విధములైనటువంటి సామ ఉపాసనలన్నీ చెప్పారు ఇందులో. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.